అమ్మా నీలో ఉన్నదమ్మా తల్లి, ఆ సర్వమంగళ దేవత అమ్మా, నీకు ఐదోతనం ఎలా పూర్ణంగా ఉందో అలా నన్ను కూడా ఐదోతనంతో ఉంచు. భారతీయ సంప్రదాయంలో స్త్రీ కోరినటువంటి కోరిక లాంటి కోరిక ఈ ప్రపంచ పటం మొత్తం మీద ఏ స్త్రీ కోరదండి. ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ఆడదే ఒక్క కోరిక కోరుతుంది. ఏమిటో తెలుసా అండి? ఎవరూ కూడా ఇంకోళ్ళకన్నా ముందు నుంచి చచ్చిపోవాలనరు. మనస్ఫూర్తిగా అటువంటి కోరిక రెండు సార్లు ఆడది కోరుతుంది. తను వృద్ధురాలైపోయాక ఆయన చేతుల మీద వెళ్ళిపోవాలండి పసుపు కుంకాలతో అంటుంది. అంతేకాని బతికుండి ప్రయోజనం ఏమిటండి? ఆయన చేతుల మీద పసుపు కుంకాలతో వెళ్ళిపోతే చాలంటుంది. రెండోది చూడండి, తన బిడ్డలకి అనారోగ్యం వస్తే నాన్న నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసేసుకుని బతుకున్నా అంటుంది. తల్లిగా బిడ్డలకి భర్త చేతుల్లో పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలని కోరగలిగిన విశాల హృదయం ఉన్నటువంటి స్త్రీ ఈ గడ్డ మీద పుట్టింది. అలాంటి ఆడది ఏ పురుషుడి కారణంగానైనా కంటి వెంట నీటి చుక్క రాలిస్తే వంశాలకి వంశాలు ఎగిరిపోతాయి. అలా రాల్చడానికి వీల్లేదు. ఆ జాగ్రత్త వహించవలసిన వాడు పురుషుడు మాత్రమే, నన్ను క్షమించండి. అది సనాతన ధర్మమునందు ఇంత వైభవాన్ని తీసుకొచ్చినది తన నడువడితో స్త్రీయే. అందుకే అమ్మవారు కూడా ఆదర్శంగా చూపిస్తోంది. మంగళసూత్రము నెంతమది నమ్మినదో, ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో తల్లి. నా మెడలో మంగళసూత్రం ఉండగా నా భర్తకి ఆపద కలుగుతుందా? హాలాహలం పుచ్చుకుంటే మాత్రం ఆయనకి ఇబ్బంది వస్తుందా? రాదు. పుచ్చుకోమంది ప్రజల కోసం. ఎవరి కోసం? పిల్లల కోసం. ఈ పిల్లలు బాగుండాలి అంటే ఒక ఆడది కూడా నేరు కోరికలు ఏకకాలంలో జరిగింది. ఈ ఏకకాలమునందు అడగడానికి ఏమిటి ధైర్యం? ఆవిడ మెళ్ళో మంగళసూత్రం. అందుకే మన జాతి లాంటి జాతి ఎక్కడుందండి? నుదుటున బొట్టు మెడలో మంగళసూత్రం కనపడితే చాలు, అమ్మవారిగా నమస్కారం చేసేస్తాం. సువాసిని సువాసిన్యర్చన ప్రీత గృహలక్ష్మి గృహే గృహే. ఇంకొక లక్ష్మీస్వరూపం అక్కర్లేదు. లక్ష్మీదేవిని చూడాలంటే అంతమందిని చూస్తూ వెళ్ళిపోతే చాలు. మీరు నన్ను క్షమించండి, నేను నిడదవోలు షటిల్ చేసినటువంటి రోజుల్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నప్పుడు పొద్దున్న పూజ హడావిడిగా చేసుకుని వెళ్ళవలసి వచ్చేది. సోమాంగల్యం ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళిపోతుంటే పోన్లే నేను పూజ తీరుబడిగా చేసుకోలేకపోయానని ఇన్ని రూపాలతో అమ్మవారు నాకు దర్శనమిస్తోంది అనుకుని మనసులో నమస్కరించుకుంటూ రైలు ఎక్కేవాడిని. కనుక మీకు తొందరగా అమ్మవారు గృహలక్ష్మిగా అన్ని ముఖాల్లో కనపడుతూ ఉంటుంది. కనుక ఎంత నమ్మిందో తల్లి ఆ హాలాహలం పుచ్చేసుకోమంది. తన చుట్టూ సురసంఘముల్ జయ జయధ్వానం బలం బొబ్బిడన్ ఘనగంభీరద బంబుతో శివుడు లోకద్రోహి కింగేల రమ్మంచు. ఆ ఎదురిళ్ళాడు ఆయన. ఆ వెడుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేవతాగణాలన్నీ ఆయనకి జయ జయధ్వానం చేస్తున్నాయి. వీళ్ళందరికీ ధైర్యం ఏంటి? మహానుభావుడు పరమాత్మ శంకరుడు పుచ్చుకోగలడు కాబట్టి తన చుట్టూ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరదంబుతో శివుడు లోకద్రోహి హుంకేల పోవెదవు రమ్మంచు. కింగేలన్ ఆ చేతితో పట్టుకొని అంకించి దాన్ని ఇలా ముద్దగా చేసేసి ఒక చిన్న కబళం ఎలా తయారవుతుందో ఒక నీరేడు పండంత చేసుకుని ఒట్లో పెట్టుకుని మింగేసి ఇలా పుచ్చేసుకోవడానికి సిద్ధపడిపోయి ఇంకా కంఠం దగ్గరికి వెళ్ళింది. చిత్రం ఏమిటంటే కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచందుడున్ కందడన్ వదనాంబోజము వాడదా విషమును ఆహ్వానించుచో దాయచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటారో చూడండి. పాము, మీరు అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి, పాము దాని దగ్గరికి రాదు, దూరంగా పారిపోతుంది. అలాంటి పాము శంకరుడికి ఒంటి నిండా ఉన్నాయి. చెవులకి పాములే, చేతులకి పాములే, వేళ్లకి పాములే, కాళ్ళకి పాములే, మెళ్ళో పాములే, అన్ని నాగాభరణుడు అని పేరు ఆయనకి. శంకరాచార్య వారు హాస్యమాడారు కూడా, అమ్మా పార్వతీదేవి శంకరుడు పక్కన కూర్చుని సరస్వతీదేవి శంకరుడు మీద స్తోత్రం చేస్తుంటే మా ఆయనే కదా అని ఎంతో సంతోషంగా ఆయన చెయ్యి పట్టుకుంది ఇలాగా. ఇలా పట్టుకునేటప్పటికీ అసలే అమ్మవారి సౌకుమార్యం పార్వతీ కళ్యాణంలో ఇందులో గాని అమ్మవారి ఒంటి మీద చల్లగా తగిలిందిట పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. ఏమిట్రా చల్లగా ఉందని చూసిందిట. అయ్యవారి చేతులకి కంకణాల్లా పెట్టుకున్న పిల్లపాము ఒకటి మెల్లిగా అమ్మవారి మీద ఎక్కుతోందిట. హరాహిభ్యోభీత అన్నారు శంకరాచార్య వారు. అమ్మో పాముని ఇలా అందిట అమ్మవారు. అమ్మ అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఇంకొక ఉదాహరణ చెప్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మవారికి భయం ఏమిటండి, శక్తి స్వరూపం. దాన్ని ఎంత అందంగా మార్చారో చూడండి శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. హరాహిభ్యోభీత అని సౌందర్యలహరిలో అంటారు. అలా ఒంటి నిండా పాములు, పావునికి అగ్నిహోత్రం అంటే భయం. ఈయనేమో వెళ్ళి ఆ అగ్నిహోత్రాన్ని ఇలా పట్టుకుని ఆ విషయాన్ని ముద్ద చేస్తున్నాడు. చేస్తుంటే ఈ పావులు పిల్లపావు కూడా భయపడలేదు, అలా బాగా పడగెత్తి చూసింది. ఆయన ఒకటో పెద్ద అగ్నిహోత్రం దీనికి ఆ పరిగెత్తారు మీ అందరూ అని. ఎందుకని అదే అంటారు చూడండి, కదలంబారవు పాప పేరు. పోతన గారికి ముందు అదే గుర్తొచ్చింది. అయ్యయ్యో అసలు ఆ పావుల వరసల్లో పిల్లపావు కూడా ఏది అగ్నిహోత్రం అని ఇలా విధులు చేసుకుని ఏదో దీపోదామని చూడలేదట. కొంచెం బాగా తలెత్తి ఇలా చూసాయట. ఏమంటావు దీనికి వీళ్ళందరూ పరిగెత్తారు. శివుణ్ణి ఆశ్రయించుద్దా పాము. సహజంగా అగ్నిహోత్రం చూసి భయపడవలసి వచ్చినా శివుణ్ణి ఆశ్రయించుండి భయం లేదు దానికి. కదలంబారవు పాప పేరు నిజ జూటమే చంద్రుడు కందడు. చంద్రుడు చల్లటి వాడు, అగ్నిహోత్రం తగిలితే కందిపోవాలి. అటువంటి వాడు ఇంత అగ్నిహోత్రం చేతిలో ఇలా పట్టుకుంటే సెగతగలాలి కదండి ఆయనకి. అయ్యి బాబా ఏమన్నా వేడి 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 అనాలి. ఆయనట కందన కూడా కందలేదు. కాబట్టి కదలంబారవు పాప పేరు నిజ జూటా చంద్రుడు కందడు వదనాం భోజము వాడదు. ఎంత గొప్ప ఉపమానం అండి. పూని మీరు ఇలా పట్టుకుని అగ్నిహోత్రం దగ్గర పెట్టారనుకోండి, అది అసలు ఆలోచించడానికి అసహ్యంగా ఉంటుంది అనుకోండి ఆ విషయం. వెంటనే ఇలా ముకులించుకుపోయి ఆ రేకులు వాడి మత్తలైపోతాయి. అలాంటి ముఖం శంకరుడిది, పద్మల్లాంటి ముఖం. ఆ హలాహలాన్ని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటుంటే కనీసం వాడలేదుట ఆ ముఖం. సముద్రాలు ఇంకిపోయాయి దాని దెబ్బకి, కానీ ఈయన ముఖం మాత్రం వాడలేదుట. వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఎదురెళ్ళినప్పుడు కాని, పట్టుకున్నప్పుడు కాని, ముద్ద చేసినప్పుడు కాని, నోట్లో పెట్టుకున్నప్పుడు కాని, మింగుతున్నప్పుడు కాని ఆయనకు అసలు ఏమీ కందరూట. ఆయన అలా చేసి గుటుక్కున మింగబోయారట. ఇక్కడ దాకా కంఠంలోకి వెళ్ళిందిట. మీరు ఆలోచించండి, ఏదైనా ఒక చిన్న పండైనా సరే బయటికి వదలకుండా కడుపులోకి వెళ్లకుండా కంఠంలో పెట్టుకుని ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నారట, ఉదరము లోకంబులకును సదనంబగు తెరిగి శివుడు చటుల విషాగ్ని కుదురుకొనే కంఠబిలమున్న పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫల రసము క్రియన్. అయ్యయ్యో నేను కానీ కడుపులోకి ఈ విషాన్ని వదిలేస్తే, కడుపులో కొన్ని లోకాలున్నాయి ఈ లోకాలు కాలిపోతాయో ఏమిటో, పైకి వదిలేస్తే ఈ లోకం కాలిపోతుంది, పైన కొన్ని లోకాలున్నాయి కాబట్టి దీన్ని ఎక్కడికి వదలకుండా ఉంచుతానని ఆ కంఠంలో పెట్టేసుకున్నట్ట. ఈ కంఠంలో పెట్టేసుకుంటే హరుడుగలమునందు హాలాహలము నింప. ఆ హరుడు గళంలో అంటే కంఠంలో ఆ హాలాహలాన్ని అలా పెట్టేసుకునేటప్పటికీ ఆ కంఠం నీలంగా ఒక మచ్చ పడినట్టుగా అందులోంచి కనపడుతోంది. అప్పటి వరకు ఆయనకి మచ్చ లేదు, తెల్లటి శంకరుడు. కంఠం మీద కొంచెం నల్లగా ఆ హాలాహలం యొక్క మచ్చ కనపడుతోంది. ఇప్పుడు వేదం స్తోత్రం చేసింది ఆయన్ని, నీలగ్రీవోహిత అంది. ఈశ్వరా కంఠమునందు మచ్చలేని వాడివి మాకోసమని హరుడుగలమునందు హాలాహలము పెట్ట తరణి తడను కలిపి తొడ పుకరను నెప్పి సాధురక్షణంబు సజ్జనులకు నిన్న అని పోతన గారు అంటారు. సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబు కాది భువరేంద్ర. సాధువుల్ని రక్షించడం భూషణం పెద్దలకి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు లోకాల్ని రక్షించడానికి కంఠంలో హాలాహలం పెట్టుకోవడం ఆయనకి ఆభరణమై కూర్చుంది. ఇప్పుడు ఆ కంఠంలో అలా పెట్టుకోవడం వల్ల ఏమైందిట. వేదం యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఆయన్ని స్తోత్రం చేసింది.
అసంయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినం గోపా అదృశన్న దృశన్ను దహార్య ఉతయినం విశ్వభూతాని సదృష్టో మృడయాతినః
అంది. సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ఆకాశం ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆకాశంలో నల్లగా కనపడేటటువంటి ఆ మిగిలిన భాగం శంకరుడి యొక్క ఆ నీలగ్రీవుడై ఆ ఎర్రటి ఆ లోహితరుద్రుడి యొక్క కంఠమునందు ఉన్నటువంటి నల్లటి మచ్చగా ఇప్పటికీ సూర్యోదయ సూర్యాస్తమయములందు ఎవరికి కనపడుతున్నట్ట? ధ్యానం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళకి కాదు. ఉతయోపా ఏమీ తెలియకుండా పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీటి కడవలు తలల మీద పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి అమాయకులైన స్త్రీల వరకు ఆకాశం వంక ఇలా చూడగానే ఆ ఎర్రటి ఆకాశంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ కనపడేటటువంటి ఆకాశ స్వరూపుడై పరమశివుడు ఉన్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కరిస్తే హాలాహలభక్షణం చేసి మీరు బెంగ పెట్టుకోకండి, నీ కొరకు నేనున్నాను అని మనకి తండ్రి అయి ఆనాడు కంఠంలో ఆ హాలాహలాన్ని పెట్టుకున్న శంకరుడి యొక్క కారుణ్యము మనకి ద్యోతకమై మనం ఎంతో సంతోషపడిపోతాం. అయితే చిత్తం ఏమిటో తెలుసా అండి? ఇది చెప్పినప్పుడల్లా నేను ఒక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేను. శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం అంటే గడుసుతనమే. ఆయన ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాప్యాది విశద కరాయణ్యక్ష్వేణం కబల తవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తటంక మహిమా అన్నారు. ఇంత పరమ పవిత్రమైన రోజున ఆ శ్లోకాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మనకి శ్రేయోదాయకం. అమ్మా, లోకంలో తెలియని వాళ్ళందరూ అంటారు శంకరుడు హాలాహలం పుచ్చేసుకున్నాడు, ఇదంతా శంకరుడి ప్రజ్ఞ, చాలా గొప్పవాడు శివుడు అని చెప్తుంటారమ్మా. వాళ్ళకి తెలియదు పాపం, మరణం రాకూడదనుకుని బ్రహ్మగారితో సహా దేవతలందరూ కలిసి పెద్ద క్షీరసాగర మథనం చేశారు. అందులో అమృతం రాలేదు, హాలాహలం పుట్టింది, వీళ్ళందరూ పరిగెత్తారు. ఒక్క శంకరుడు మాత్రం హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు. కడుపులోకి వెళ్ళిందా? వెళ్ళలేదు, కంఠంలో పెట్టుకున్నాడు. అయినా అమ్మ, శంకరుడికి ఆపద ఎందుకు కలగలేదో తెలుసా? శంకరుడి గొప్ప కాదమ్మా, తవజనే తాటంక మహిమా. ఆడదానికి ఐదు తప్పకుండా ఉండాలి. ఈ ఐదు ఉంటే సువాసిని అని పిలుస్తారు. ఒకటి మంగళసూత్రం, రెండు నల్లపూసలు. మంగళసూత్రం దగ్గరైనా వేసుకుంటారనుకోండి, బయటికి ప్రకటంగా ఉండకపోయినా చేత మంగళసూత్రము, నల్లపూసలు, నొసటన బొట్టు, కాళ్ళకి మట్టెలు, ఐదవది శిగలో పుష్పములు. ఈ ఐదు సువాసిని చిహ్నములు. ఈ ఐదింటిలో పుష్పములు ఎంత గొప్పగా చెప్పబడతాయో మంగళసూత్రంతో సమాన స్థాయిలో తాటంకములు కూడా చెప్పబడతాయి. చివి తాటంకం గురించి, తాటంకం అంటే తాటాకు. అసలు నిజానికి అమ్మవారికి చేసేటటువంటి అలంకారంలో చాలా గొప్ప అలంకారం ఏమిటో తెలుసా అండి? కొత్త తాటాకు ముక్క తీసుకొచ్చి అమ్మవారి చెవికి తాటంకంగా పెట్టాలి. యథార్థమునకు పెళ్లి చేసేటప్పుడు ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాపురుషులు చెప్పింది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు గౌరీ తపస్సులో కొత్త తాటాకు ముక్కలు తీసుకొచ్చి పెట్టి పూజ చేసి ఆ కుంకుమ చేత పూజ చేయబడినటువంటి తాటాకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి, అమ్మవారి స్వరూపం. ఆ తాటాకు ముక్క పెళ్లి కూతురు యొక్క చెవిలో పెట్టాలి. అలాగే అమ్మవారి చెవి దగ్గర కూడా తాటాకు అలంకారం చెయ్యాలి. చేస్తే ఆడపిల్ల యొక్క ఐదో తరానికి లూటు ఉండదు. కాబట్టి అమ్మవారు కూడా తాటంకము అంటే తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆకు చేత తయారు చేయబడిన ఆభరణము. ఆవిడ కూడా తాటాకు పెట్టుకుంటుందట మొదట. కాబట్టి తవజనని తాటంక మహిమా. అమ్మా, నీ చెవులకు పెట్టుకున్నావే తాటంకాలు, వాటి మహత్యం అమ్మా. మంగళసూత్రంతో సమాన స్థాయిలో మాట్లాడుతున్నారన్నమాట అండి ఇప్పుడు. ఆ ఐదు చిహ్నాల్లో దీన్ని ఒకటిగా మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఈ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములున్నాయే, ఇవి భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ హేతువులవుతాయి, తన స్వాసినిత్వానికి హేతువులవుతాయి. అందుకే ఒక నియమం ఉంది, నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను. అబద్ధం చెప్పవలసిన అవసరం ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి నాకు లేదు. మీరు చూడండి, ఎట్టి పరిస్థితులలో కూడా సువాసిని భర్త ఇంట్లో ఉండగా చెవులకున్న తాటంకములను తీసేసి తాటంకములు లేనటువంటి ఆభరణ రహితమైన చెవులతో భర్తకి కనపడరాదు, ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు. అలాగే అది చాలా దోషభూయిష్టమైనటువంటి విషయం. ఎప్పుడైనా తప్పక చెవులకున్నటువంటి ఆభరణాల్ని తీయవలసి వస్తే పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రం పేదని మాత్రమే మాట మాట్లాడి ఎలా ఇస్తారో అలా కొత్త తాటాకు తెచ్చుకుని చెవిలో పెట్టుకుని అప్పుడు తాటంకం తీయాలి. చెవి ఆభరణం తీసి కడుక్కోవడం కానీ ఏదైనా చేయవలసి వస్తే చేసి మళ్ళీ తాటంకం పెట్టుకోవాలి తప్ప, చెవి ఆభరణము తీసి భర్తకి కనపడితే దాని వలన లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అలా ఎప్పుడూ కనపడరాదు. సనాతన ధర్మమునందు పుట్టి సనాతన ధర్మం పట్ల చాలా ప్రేమ కలిగి భక్తి కలిగినటువంటి తల్లులు మీరు, నేను పాటిస్తే రేపు మీ పిల్లలకు అలవాటు అవుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆ అలవాటు చేసుకోండి. శంకర భగవత్పాదులంతటి వారు ఈ విషయంలో తవ జనని తాటంక మహిమా, అమ్మా నీ తాటంక మహాత్యం అమ్మా, శంకరుడు హాలాహలాన్ని బుచ్చుకున్నా కూడా హాయిగా ఉండగలిగాడమ్మా అన్నారు. అయితే పోతన గారు అన్నారు, భాగవతంలో కాదండి, వీరభద్ర విజయం రచన చేసినప్పుడు ఈ హాలాహల భక్షణం గురించి ఒక రోజున పార్వతీదేవికి పరమేశ్వరుడు మళ్ళీ చెప్పవలసి వచ్చింది ఒక సందర్భంలో. ఆ సందర్భంలో ఆయన మళ్ళీ చెప్పాడు, మళ్ళీ చెప్పి ఒక మాట చెప్పాడు, ఇవాళ పార్వతీనికి ఎందుకు చెప్పానో తెలుసా, ఈ హాలాహల భక్షణ కదా నీకు ఇవాళ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క విషయమే తెలుసు, ఏమిటి ఆ విషయం, హాలాహల భక్షణ కదా హేలాగతి విన్న వ్రాయనలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడయించడ రెట్టి జనులు బల విరహితులై. హాలాహల భక్షణ కథ చదివినా వినినా అటువంటి వాళ్ళకి తేళ్ళు జెర్రిలు పావులు కలవవు అని ఫలశ్రుతి ఉంది లోకంలో. కాబట్టి హాలాహల భక్షణ కథ దానికోసం వింటుంటారు. కానీ పార్వతి, ఒక రహస్యం నీకు ఇవ్వాలని నేను చెప్తున్నాను. కరమొప్పై నీలకంఠస్తవంబులో అబలయేక శ్లోకమైన చాలు. ఈ హాలాహల భక్షణ కథలో నా కంఠము నీలముగా అవడానికి కారణమైనటువంటి హాలాహలం భక్షణం అన్నది జరగడానికి దేవతలు వచ్చి నన్ను చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక్క శ్లోకం కాని ఒక్క పద్యం కాని నోటికి వచ్చినా కరమొప్పయీని లకంఠస్తవంబులో అబల అర్ధ శ్లోకమైన చాలు. ఒకవేళ ఒక శ్లోకం అంతా మేము నేర్చుకోలేమండి, ఒక పద్యం అంతా మాకు రాదంటే కనీసంలో కనీసం ఈ హాలాహల భక్షణ సమయమునందు దేవతలు చేసిన స్తోత్రంలో ఉన్న పద్యాలలోంచి ఒక రెండు పాదాలు నేర్చుకున్నా కరమొప్పయీని లకంఠస్తవంబులో అబల పాద అబల ఏక పాదమైన చాలు. రెండు పాదాలు కూడా నేను చదవలేనండి. అంటే పార్వతి, దేవతలు నన్ను చేసిన స్తోత్రంలో పద్యాల్లో ఏదో ఒక్క పాదం నోటికొచ్చినా చాలు. కరమొప్పై నీల కంఠస్తవంబులో అబలకించిన్ మాత్రమైన చాలు. ఒకవేళ పార్వతి అది కూడా మాకు రాదంటే కనీసంలో కనీసం ఒక్క మాట అందులోంచి నీలకంఠ అన్న మాట వస్తే చాలు. ఆ ఒక్క మాట అనగలిగితే, ఆ ఒక్క మాట వినగలిగితే, ఈ కథ చెవులార వినగలిగితే, విమల భక్తితో దవినిన పఠించిన చాలా భక్తితో ఈ చెప్పబడినటువంటి వృత్తాంతము పరమసత్యము అని మనస్సు నందు విశ్వసించి నా కంఠాన్ని ఒక్కసారి ధ్యానం చేసి ఆ నీలకంఠానికి భక్తితో ఒక్కసారి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి, చదివిన వారికి, విన్నవారికి అటువంటి సజ్జనుండు సకల సంపదలను కలిగి ఇహమునందు సకల సంపత్తులను పొందుతాడు, ఏ బాధ ఉండదు. భవములేక కైలాసవాసుడై నన్ను చేరియుండు నయననేత్ర. అటువంటి వాడు తేలికగా అంచుమునందు శరీరము నుండి విడివడి నన్ను చేరి కైలాసమునందు వసించి సర్వకాలముల యందు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. కాబట్టి ఈ నీలకంఠ స్థవము, ఈ హాలాహల భక్షణం అన్నటువంటి ఆఖ్యానము,